जडानां चैतन्यस्तवकमकरन्दश्रुतिचरि दरिद्राणां चिन्तामणिगुणनिगा जन्मजलधौ निमग्नानां दंष्ट्रा मुररिपुवराहस्य भवति ह्रीङ्कार आसन्नगर्भितानलशिखां सौः क्लीं कलां बिभ्रतीं सौवर्णाम्बरधारिणीं वरसुधाधौतां त्रिनेत्रोज्ज्वलां वन्दे पुस्तकपाशमङ्कुशधरां स्रग्भूषितामुज्ज्वलां त्वां गौरीं त्रिपुरां परात्परकलां श्रीचक्रसञ्चारिणीं शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् सच्चिदानन्दरूपाय विश्वोत्पत्यादिहेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नमः नमः शिवाभ्यां नवयौवनाभ्यां परस्पराश्लिष्टवपुर्धराभ्यां नगेन्द्रकन्यावृषकेतनाभ्यां नमो नमः शङ्करपार्वतीभ्यां सृष्टौ या सर्गरूपा जगदवनविधौ वा पालिनी या च रौद्री संहारे चापि यस्या जगदिदमखिलं क्रीडनं या पराख्या पश्यन्ती मध्यमाथो तदनु भगवती वैखरी वर्णरूपा सास्मद्वाचं प्रसन्ना विधिहरिगिरिशारातितालङ्करोतु श्रीमातृगुरुभ्यां सभायै च नमः. నిన్న వాసుదేవ పరమేశ్వరుల ఆవిర్భావ ఘట్టం, అందులో పరమేశ్వరుడికి దక్షుడు తన చిన్న కుమార్తె సతీదేవినిచ్చి పెళ్లి చేయటం, తరువాత బ్రహ్మ సభలో శివుడు బ్రహ్మ మిగతా దేవతలు అందరూ ఉన్న సమయంలో దక్ష ప్రజాపతి అక్కడ అడుగుపెట్టడం, అడుగుపెట్టిన దక్ష ప్రజాపతిని చూచి శివుడు బ్రహ్మ తప్ప మిగతా అంతా లేచి నిలబడి నమస్కారం చేశారట. ఆగ్రహించాడు దక్షుడు, ఇంతవరకు చెప్పుకున్నాము నిన్న. అతని దృష్టిలో ఏంటంటే దక్షుడు శివుడు అంటే తన అల్లుడు, తన కుమార్తెకి భర్త, ఓ సామాన్యుడు. బ్రహ్మ తన సృష్టికి మూలకారకుడైన విశ్వకర్త. ఆ బ్రహ్మ కంటే కూడా అత్యంత అధికుడైన వాడు పరమేశ్వరుడు అనే తత్వం గ్రహించలేక ఆ అజ్ఞానంలో అతని మీద ఆగ్రహించాడు. కళ్ళతోటే భస్మం చేసేలాగా చూశాట. కోపం వస్తే ఇక చూపులు చాలన్నమాట, చూపులతోటే భస్మం చేసేస్తాడేమో అన్నట్టుగా చూశాడు. బ్రహ్మకి నమస్కారం చేశాడు, గొంతు సవరించుకుని తన ఆసనం మీద కూర్చున్నవాడు కాస్త లేచి నిలబడి ఇలా అన్నట్ట, ఓ దేవతల్లారా, ఓ మహర్షి పొంగువుల్లారా, వినండి, నేనేదో ద్వేషంతోటో మాత్సర్యంతోటో పలికే మాటలు కావు, నిజంతో పలుకుతున్నాను, నేను సత్యం పలుకుతున్నాను, శ్రద్ధగా వినండి. సమస్త దిక్పాలకులు దేవతలు అందరూ కూడా నన్ను ప్రజాపతులలో ఉత్తముడు అని కీర్తిస్తూ ఉంటారు. బ్రహ్మ మానసపుత్రుల్లో నాకంటే గొప్పవాడు లేడు అన్నారంతా. ఎంతటి వాళ్ళైనా నేను వస్తే లేచి నిలబడి నమస్కారం చేస్తారు. ఒక్క బ్రహ్మదేవుడు తప్ప మిగతా వాళ్ళు అందరూ కూడా నాకంటే తక్కువ వాళ్ళు ఇక్కడ ఉన్నవాళ్ళు అని మొదలు పెట్టాట ఆయన. బ్రహ్మ తప్ప మిగతా వాళ్ళంతా అతని దృష్టిలో చాలా తక్కువ వాళ్ళు, అల్పులు. అంచేత ఎవరైనా రాగానే లేచి నిలబడాలి, నమస్కారం చేయాలి. ఆ పద్ధతిని మీరందరూ పాటించారు. నేను కూడా నా ధర్మాన్ని పాటిస్తూ పితృమూర్తి అయిన బ్రహ్మదేవుడికి నమస్కారం చేశా. కానీ ఇదిగో ఇక్కడ కూర్చున్నాడే ఇతడు, దిక్పాలులలో తనేదో గొప్పవాడిని అనుకుంటున్నాడు, తనేదో గొప్ప కీర్తివంతుడిని అనుకుంటున్నాడు. ఇతడు నిజానికి క్రియాశూన్యుడు, ఎప్పుడూ ఏ పని చెయ్యడు. అయినా బ్రహ్మదేవుడు చెప్పాడు కదా అనని బంగారం లాంటి నా కూతుర్ని బట్టి వెళ్ళి ధారాదత్తం చేశా. అతనికి నా కుమార్తెని ఇచ్చాను. మరి అప్పటి నుంచి ఇతను నాకు అల్లుడయ్యాడు, అంటే పుత్రుడితో సమానుడు. నే రాగానే లేచి నిలబడాలా, నమస్కారం చెయ్యాలా, ఇవేమీ చెయ్యడం మానేసి అహంకరించి ఏమాత్రం శంకించకుండా బెంకంతో కూర్చుని ఉన్నాడు అక్కడే ఆసనం మీద. సజ్జనుల మార్గానికి అవరోధం కల్పించిన దుర్మార్గుడు ఇతడు. ఇటువంటి వాడికి పొరపాటును నా కుమార్తెను ఇచ్చేశాను. ఇతని కళ్ళు చూడండి, మర్కటలోచినటు వీడి కోతి కళ్ళువి ఇతనివి. అయ్యయ్యయ్యో, అనయము లుప్త క్రియాకలాపుడు, ఇక శరీరానికి బూడిద పూసుకుంటాడు. మానహీనుడు ఇతను, మర్యాదలు తెలియవు. సజ్జనులు ఎలా నడుచుకోవాలో అటువంటి నాగరికుల యొక్క లక్షణాలు తెలుసున్నవాడు కాడు ఇతను. ఉన్మత్తుడై దిగంబరుడై తిరుగుతూ ఉంటాడు. వస్త్రాలు లేని ఈ మూర్ఖుడికి నా కుమార్తెనిచ్చి పెళ్లి చేశా. ఇతడు భూతాలు పేతాలు తనను చుట్టుకుని ఉండగా తిరుగుతూ ఉంటాడు. ఏ మనిషిని ఎటువంటి లక్షణాలు కలిగిన వాళ్ళు ఉంటే అటువంటి వాళ్లే కూడా వెడుతూ ఉంటారు. మహాత్ముల్ని మహాత్ములు అనుసరిస్తారు. ఈ బ్రహ్మదేవుడు ఉత్తముడు గనుక ఈ దేవతలు దిక్పాలురు వీళ్ళందరూ అనుసరిస్తున్నారు. ఇతడు ఉన్మత్తుడు గనక భూత ప్రేత పిశాచాలు కూడా పడి తిరుగుతూ ఉంటాడు. ఇతడు తామస గుణం కలిగిన వాడు, ప్రమద గణాలకు అధిపతి. ఒళ్ళంతా శ్మశానంలోని కాష్టంలోని బూడిద పూసుకుంటాడు. శుచి ఆచారం లేవు. ఉన్మత్తుడు, దుష్ట హృదయుడు, ఉగ్రమైన శ్మశానమే నివాస స్థానం కలిగిన వాడు. ఇక జుట్టు విరబోసుకు తిరుగుతూ ఉంటాడు. జుట్టుకి ఎప్పుడైనా తైలం రాసుకున్నాడా, సంస్కారం ఉన్నదా, ఏమీ లేదు. అంచేత విరబోసుకున్న ఆ జుట్టు కూడా ఎలా ఉంది అంటే ఎర్రగా కెంపు కట్టేసి ఉన్నాయి, జడలు కట్టేసి ఉన్నది అతనికి. ఇటువంటి అశుచి అయిన ఇతనికి శివుడు అనే పేరు ఎలా ఎవరిచ్చారో, ఆ ఇచ్చిన వాడికైనా బుద్ధి ఉందో లేదో. శివుడు అంటే మంచి శుభప్రదుడు అని అర్థం. ఇతనిలో అన్ని అశౌచాలే, అటువంటి వాడికి శివుడు అనే పేరు ఎలా ఇచ్చారు? వేదాన్ని నీచుడికి ఇచ్చినట్టుగా చదవడం మాట తిరగినటువంటి వాడికి, అస్పష్టమైన వాక్కు కలిగినటువంటి వాడికి వేదం చదవడానికి ఇచ్చినట్లుగా ఇతనికి నా కూతుర్నిచ్చాను శివుడు అని నమ్మి. దానికి మూలకారకుడి బ్రహ్మ. విధి ప్రేరితుండే ఇచ్చాను, అది నా పూర్వజన్మ కర్మం, లేకపోతే ఏమిటిది అని ఈ విధంగా నోటికొచ్చినట్టు తిట్టాడు. కానీ భగవంతుడైన శివునికి అతని తిట్లు కూడా గొప్ప పొగడ్తల కిందే ఉన్నాయట. మహాత్ముల్ని మనం తిట్టామనుకుంటాం, కానీ ఆ తిట్లు కూడా పొగడ్తలే వాళ్ళకి. ఎలాగా? ఆయనకు క్రియాకలాపులు ఏవో అన్నాడు శివుడు, క్రియాశూన్యుడు అన్నాడు శివుడు. మనకు వల్లే ఉద్యోగం చేయాలేటండి, ఏమన్నా భోజనం చేయడానికి, సంపాదన చేయడానికి. ఆయన క్రియ ఏమిటి? క్రియలన్నిటికీ మూలకర్త ఆయన. కాబట్టి ఆయనకి మనలాగా ఒక క్రియ ఇలా ఏం ఉండవు. ఆయనకి కర్మాలకు అతీతుడు, ఆయన కర్మాతీతుడు అన్నారు ఆయన్ని. ఇక అలాగే మానహీనుడు అన్నారు. మనకంటే ఒకడు పొగిడితే ఆనందం, ఒకడు తెగిడితే దుఃఖం. కానీ మహాభగవత్ స్వరూపుడైన ఆయనకి ఇతరులు పొగిడారా తెగిడారా అనేటటువంటి బాధ లేదు ఆయనకి, అసలు మనస్సే లేదు కనుక ఆయనకి. ఇంకా అలాగే మర్యాద లేనివాడు అన్నారు. ఆయనకి మర్యాద ఏమిటి? అసలు మర్యాదలకు అతీతుడు ఆయన. అలాగే దిగంబరుడు అంటే అర్థం బట్టలు లేనివాడని కాదు, ఈ దిక్కులు ఆయనకి వస్త్రములట. దిక్కులు బట్టలుగా కట్టుకోవాలంటే మొత్తం విశ్వమంతా నిండిన మహాశరీరం గలవాడు అని అర్థం. ఒక గది గదింతా నాకు బట్ట కావాలి అంటే ఆ గది అంత రూపం ఉంటేనే గది బట్ట అవుతుంది వీడికి. అలాగే మొత్తం దిక్కులే వస్త్రములంటే ఆయన విశ్వవ్యాపకుడు అని అర్థం. ఇక విభూతి అంటే మరొక అర్థం ఏంటంటే చిట్ట చివరికి ఎవడైనా అదే పొందాలి రా అబ్బాయి, అదే మనిషిని ఈశ్వరతత్వాన్ని పొందిస్తుంది అని చెప్పడం, అది పూసుకుంటాడు. ఈ విధంగా ఏం పలికినా కూడా వేదవంతములైనటువంటి స్తోత్రములయ్యాయట. దక్షుడు పలికిన ప్రతి తిట్టు ఆయనకి స్తోత్రమే అయింది శివుడికి. కాబట్టి మీరు కూడా పక్కవాడు తిడితే ఆనందంగా ఉండండి. ఎందుకంటే ఎవడు తిట్టాడో ఆ తిట్టిన వాడు పరమ దోషాన్ని పొందుతాడు, తిట్టబడినటువంటి వాడు ఉత్తమమైన వేదవాక్యముల చేత స్తుతింపబడినటువంటి వాడు అవుతాడు. ఆ తర్వాత అక్కడితో కోపం ఆగలేదట అతనికి. కోపం ఇంకా పెరిగిపోయింది. ఎప్పుడైనా మీకు ఎదురుగుండు రెండు సమాధానం చెప్తే కోపం తగ్గుతుంది, కానీ ఎదురుగుండ శివుడు మాట్లాడకుండా ఊరుకునే కొద్దీ కోపం పెరిగిపోయింది. ఏం చెయ్యాలో అర్థం కాని స్థితిలో దక్షుడు ఏం చేశాడు, చేతిలోకి నీళ్లు తీసుకున్నాడు. ఇక ఈనాటి నుంచి ఇతడు ఇంద్రోపే ఇంద్ర పరివృతుడై మఖ సమయమున విర్భాగము దేవతలంగోడగా మహత నియతి పొందకయుండుగాక అని చెప్పించను. ఈనాటి నుంచి ఇతనికి నేను ఒక శాపమిస్తున్నా, యజ్ఞములు జరిగినప్పుడు ఇంద్రుణ్ణి విష్ణువుని శివుణ్ణి మిగతా దేవతల్ని ఆహ్వానిస్తాం, ఆ యజ్ఞాల్లో ఇతనికి మాత్రం ఈనాటి నుంచి భాగం లేకుండా పోగాక ఈ శివుడికి. మిగతా వాళ్ళందరూ వస్తారు కానీ ఇతన్ని మాత్రం ఆహ్వానించాం, ఈ శివునికి హవిర్భాగం లేకుండా చేసేసాం అని చెప్పించాడు. అని చెప్పిస్తే పరమేశ్వరుడు చిరునవ్వుతూ అలాగే ఉన్నాడు. ఆయన ఎన్ని తిట్టుకున్నా చెప్పిస్తున్నా ఆయన కోపం లేదు అసలు, అలాగే నవ్వుతూ కూర్చున్నాడట. ఇంకా కోపం వచ్చింది ఇతనికి, ఇంకేదో మాట్లాడుతున్నాడు. ఈ సందర్భంలో ఓ తమాషైన కథ ఉన్నది. ఒకప్పుడు గౌతమ బుద్ధుడు ఒక ఇంటి, ఆ రోజులు ఏంటంటే భిక్షాటన చేసుకోవటం బుద్ధుని యొక్క లక్షణం. ఏ ఇంటికైనా వెళ్ళి ఆ ఇంటి దగ్గర నిలబడి మూడు సార్లు భవతి భిక్షాందేహి అంటాడు. మూడు సార్లు అయ్యేలోపు ఆ ఇంట్లో వాళ్ళు పట్టుకొచ్చి బియ్యం వేయడమో అన్నం పెట్టడమో చేస్తారు. అది పట్టుకుపోతాడు, ఇంక రెండో ఇంటికి వెళ్ళాడు ఆయన భిక్షకి. ఆ ఇంటి దగ్గర అలా నిలబడతాడు. అలాగే ఒక ఆయన ఇంటికి వెళ్ళాడు. ఆ ఇంటికి ఆయన చాలా గొప్ప ధర్మాత్ముట, అన్నం తిన్నాక చెయ్యి బాగా నాపుకుంటే కానీ బయటికి రాడు ఆయన, ఎందుకంటే చెయ్యి కడుక్కుంటే అందులో మెతుకులు ఏమైనా పోతాయని. అంతని మహానుభావుడు అటువంటి పిసినారి వాడి ఇంటికి వెళ్ళి భిక్షాందేహి అన్నాడు మాట్లాడకుండా ఊరుకుని. ఒకసారి అయింది, రెండు సార్లు అయ్యాయి, మూడు సార్లు అయ్యాయి భిక్షాందేహి అన్నాడు. ఆ ఇంట్లో ఆయన బయటకు వచ్చాట. ఆబోతులో ఉన్నావు, ఎద్దులో ఉన్నావు, పని చేసుకోలేవా, పాటు చేసుకోలేవా, వారి దుర్మార్గుడ, నీకేం కన్నొంకరా కాలొంకరా, ఎందుకు ఈ ముష్టెత్తుకోవడం అని మొదలు పెట్టాడు. ఒక గంట సేపు తిట్టాడు, తిట్టి 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 నోరు నొప్పెట్టింది. ఇక నోట్లో మాట రాలేక నీరసం వచ్చింది. నీరసం వచ్చాక ఇక ఇలాగ చేతులు ఊపెట్ట పోరా అన్నట్టుగా చేతులు నొప్పెట్టాయి. చేతులు నొప్పెట్టాక తలకాయ ఊపాడు కాసేపు, తలకాయ కూడా బెణికింది. ఇక తర్వాత నీరసం వచ్చి కింద పడిపోయాడు. అయినా బుద్ధుడు మాత్రం చిరునవ్వు నవ్వుతూ అలాగే ఉన్నట్ట. అప్పటికి స్వామివారికి భయం పట్టుకుంది, నా చేతులు నొప్పెట్టే నోరు నొప్పెట్టింది తలకాయ పెడికింది కానీ ఆయన మాత్రం ఎదురు తిరిగి మాట్లాడడం కదలడు, ఎన్ని తిట్టినా కిక్కురు మండల్లా, ఏమిటిది ఈతడెవరో ఒక మహానుభావుడు అని గ్రహించాడు. గ్రహించి కంగారు పడి పాదాల మీద పడి, స్వామి తమరెవరో సామాన్యులు గారు మహాత్ములు, ఇదివరకు ఎవరైనా ముష్టాడు ఇంటికి వచ్చినప్పుడు వాడిని నేను తిడితే ఎదురు తిరిగి తిట్టేవారు, నీకు ఇష్టం ఉంటే పెట్టు కష్టం ఉంటే మానే అని నన్ను కొట్టడానికి కూడా వచ్చారు కొందరు, తమరేమిటండి ఎన్ని తిట్టినా కిక్కురు మండలం లేదన్నాడు. అప్పుడు ఆయన నవ్వి, నాయనా నువ్వు ఆవుని పట్టుకొచ్చి నాకు దానం ఇచ్చావనుకో, అప్పుడు ఆవు ఎవరిది, దానం ఇచ్చా కాబట్టి మీదండి, నాకు ఆవు అక్కర్లేదని నేను ఆ దానం తీసుకోలేదనుకో అప్పుడు ఎవరిది ఆవు, దానం మీరు తీసుకోకపోతే ఇచ్చిన వాడిని నాదేనండి అన్నాడు. చూసావా, ఆవు నీ తీసుకోకపోతే నీ ఆవు నీకు ఎలా ఉంటుందో, నువ్వు నాకు తిట్లు దానం ఇచ్చావు ఇందాక నుంచి గంట గంటన్నర నుంచి చేతి ఊపుళ్ళు తలకాయ ఊపడమను, ఇవి నేను తీసుకోలేదు దానం, ఇప్పుడు ఇవి ఎవరివి అన్నాడు, నావేనండి అన్నట. మనం కూడా ఇది గ్రహించాలి, అవతల వాడు తెగదెడుతూ ఉంటాడు మనం పుచ్చుకోవద్దు, సచ్చినట్టు ఆ ఇచ్చిన వాడికే పోతాయవని. అంచేత అప్పటికి జ్ఞానోదయం కలిగి జీవితంలో ఎవరిని తిట్టలేదంటే బుద్ధుడి కాళ్ళ మీద పడి దానం చేసి పంపేశాడు. అలాగే మహాత్ముడైనటువంటి పరమేశ్వరుడు ఎన్ని తిట్టినా కిక్కును మనకుండా చిరునవ్వుతోనే ఉన్నాడు. అయితే పక్కనున్న వాళ్ళు మాత్రం ఇంకేదో మాట్లాడబోతుంటే, హే ఇంకాపు, చాలు ఇంతవరకు శివుడు తిడితే తిట్టావు కానీ ఇంక తిడితే మేము సహించం, మేమందరం కూడా ఏదో నువ్వు తిడుతున్నావు అల్లుడే కదా అని చెప్పేసి ఊరుకున్నాం. ఆయన మహాత్ముడు, సృష్టిస్థితులయ్యాలు మూడింటికి మూలకారకుడైనటువంటి వాడు ఆయన పరమేశ్వరుడు. సామాన్యుడు గాడు, నువ్వు నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నావు, ఇక మా ఊరుకో అనగానే ఒళ్ళు మండిపోయిన దక్షుడు ఇక అక్కడ నుంచి లేచి వెళ్ళిపోయాడు. అప్పటికి కూడా పరమేశ్వరుడు మాట్లాడటం లేదటండి, ఇన్ని తిట్టినా ఆయన కిక్కురు మండల్లా, పక్కవాళ్ళు వారించారు తప్ప. నందీశ్వరుడికి మాత్రం కోపం వచ్చింది, మరి శివుడికి దూత కదా. అంచేత నందీశ్వరుడు ఆగ్రహించి, ఓరోరి ఈ దక్షుడు నిటలాక్షుడిని చెప్పించాడు, ఆ నిటలాక్షుడు సామాన్యుడా, ఆయన్ని త్ర్యంబకం అన్నారు, మూడు కళ్ళు కలిగినటువంటి వాడు అన్నారు, ఒకడు రెండు కాదు మూడు కళ్ళు, ఆ మూడు కళ్ళు ఏమిటో కూడా చెబుతున్నాడు ఇక్కడ. త్రిభిరేవ కపాలయిస్తూ త్ర్యంబకైహి ఔషధి క్షయే యుజ్యతే మునిభిర్యస్మాత్ తస్మాత్ త్ర్యంబక ఉచ్యతే గాయత్రీం చైవ త్రిష్టుప్చ జగతీ చైవ తాః స్మృతాః. ఆ మహానుభవుడు ఎటువంటి వాడు, సమస్తమైనటువంటి లోకాలకు ఒక కంటితోటి ఆహారము ఇచ్చాట. ఈ ఆహారం జీర్ణం చేసుకుని మనిషి ఆరోగ్యవంతుడు అవడానికి కావలసిన ఔషధములు రెండవ కంటి ద్వారా ఇచ్చాడు. మూడవ కంటి ద్వారా సమస్త పాపాలు పటాపంచలు చేసి మోక్షాన్నిచ్చాడు. అంచేత ఆయన్ని త్ర్యంబకుడు అన్నారు. ఈ మూడు కళ్ళు కూడా ఒకటి గాయత్రి మంత్రము, ఇంకోటి త్రిష్టుప్పు, మరొకటి జగతి. మనకి ఛందస్సుల్ని చెప్పారు, గాయత్రి త్రిష్టుప్పు జగతి అనే ఈ మూడు ఛందస్సులు శివుడికి మూడు కళ్ళట. ఈ మూడు కళ్ళుగా ఈ మూడు మంత్ర శక్తుల ద్వారా ఛందస్సుల ద్వారా లోకాన్ని నిత్యము ఆయన సృష్టిస్తాడు, పోషిస్తాడు, నాశనం చేస్తాడు. ఇందులో ఈ గాయత్రి ఛందస్సే బ్రహ్మ అని పిలువబడుతూ ఉన్నది, జగతీ ఛందస్సే విష్ణువు అని పిలువబడుతున్నది, ఇక త్రిష్టుప్పు అని పిలువబడేటటువంటిది శివుడు అని పిలువబడుతున్నది. ఇలా మూడు ఛందస్సులని మూడు రూపములుగా ఏర్పాటు చేసుకుని లోకాల్ని కాపాడే మహానుభావుడు ఆయన. అటువంటి త్ర్యంబకుణ్ణి నోటికొచ్చినట్టల్లా శపించాడు, తిట్టాడు. ఆయనకి యజ్ఞంలో భాగం లేదు, పొమ్మంటున్నాడు ఈ దుష్టుడైన దక్షుడు, వీణ్ణి ఊరుకోకూడదు. ఇతడు రుద్రద్రోహి, అప్రతిద్రోహి, భగవంతుడి మీద భేదభావం పెట్టాడు. అసలు భగవంతునిలో లోపం లేదు, ఆయన ఏం చేస్తే అదే ధర్మమట. అంచేత అటువంటి ధర్మాన్ని గ్రహించలేక శివుణ్ణి కారుకోతలు కూసినటువంటి ఈ మూఢాత్ముడు ఇక మీదట తత్వజ్ఞానానికి దూరం అయిపోతాడు. అంతేనా, గ్రామ్య సుఖాల మీద, లోక సుఖాల మీద వ్యామోహం కలిగి ఉంటాడు. అర్థవాదమే చేస్తాడు, అంటే ధనం తప్ప మరొకటేమీ ఉండదు ఇతనికి. వేదములలో ఉండేటటువంటి ధర్మాలకు వ్యతిరేకంగా నడుస్తాడు ఇతడు. జ్ఞానం నశిస్తుంది అప్పుడు. చివరికి కర్మతంత్రాన్ని ఆశ్రయిస్తాడు. ఈ శరీరమే ఇక నాకు ముఖ్యము, ఈ శరీరమే నేను అని అజ్ఞానంలో పడతాడు. ఎవడజ్ఞాని ఈ శరీరమే నేను అనుకోవడం. ఈ సృష్టికి ఆరంభంలో బ్రహ్మదేవుడు చాలా కష్టపడి ఇలా ముక్కు, కళ్ళు, చెవులు ఉన్నటువంటి ఒక శరీరాన్ని తయారు చేశాడు. అలాంటి శరీరాన్ని తయారు చేసిన తర్వాత ఆ శరీరం కదలడం లేదటండి. ఇదేంటబ్బా, ఇంత కష్టపడి నేను శరీరాన్ని తయారు చేశాను, అయినా ఎందువల్ల ఈ శరీరం కదలడం లేదు అని బ్రహ్మదేవుడు భయపడ్డాడు. కదులు కదులు అన్నాడు, కదలడం లేదు. అప్పుడు ఆయన ధ్యానం చేస్తే సాక్షాత్తు వాసుదేవుడు వచ్చి అందులో దూరిపోయాట. ఆ వాసుదేవుడు అందులో దూరాక ఈ శరీరం కదిలిందట. ఎంతో పూర్వం అది శవంలా కదలడంలా, వాసుదేవుడు వచ్చాక అది కదిలింది. ఎందుకంటే ఎంతో పూర్వం శవం, ఇప్పుడు ప్రాణస్వరూపుడైన వాసుదేవుడు దూరాడు కాబట్టి అది ప్రాణం కలిగి శివస్వరూపం అయింది. శవం కాస్త శవం అయ్యిందట. మనం కూడా అంతే చూడండి, ఇంట్లో కష్టపడి ఇల్లు కట్టించుకుని ఒక ఆయన మొత్తం ట్యూబ్లైట్లు పెట్టేట, ఫ్యాన్లు బిగించేట, వైరింగ్ అంతా ఇచ్చేసేట, స్విచ్ చేసేట, ఫ్యాన్ తిరగదు, ఇంకో స్విచ్ చేశాడు, ట్యూబ్లైట్ వెరగదు, ఇంకో స్విచ్ చేశాడు మైక్ పనిచేయడంలా, ఏమనుకున్నాడు ఆయన. అనుకుంటే ఎప్పటికీ అంతు పట్టడంలా కారణం. తీరా బయటకు వచ్చాడు, ఇంట్లో అన్ని కనెక్షన్లు ఉన్నాయి కానీ కరెంటు స్తంభం నుంచి ఇంట్లోకి కనెక్షన్ లేదు. ఇంకేం పని చేస్తున్నది, పోల్ కనెక్షన్ లేదు. పోల్ కనెక్షన్ ఇవ్వకపోతే ఇంట్లో ఎన్ని కనెక్షన్లు ఉన్నా దండుగా. అలాగే ఎన్నో కనెక్షన్లు ఉన్నాయి, అసలైన వాడు వచ్చి కనెక్షన్ ఇవ్వలేదు. అంచేది ఇది కదలలేదు. ఇప్పుడు స్వామివారు సాక్షాత్ వచ్చి కూర్చున్నాడు కనుక కదిలింది అనుకున్నారు. ఆ లోపలికి వచ్చిన ఆయన, ఇదిగో ద్విధ ప్రకృతి రుచ్యతే, రెండు రకాలైన ప్రకృతి స్వరూపాలు అయ్యట. ఒకదానిని ఉచ్ఛ్వాసం అన్నారు, మరొక దానిని నిశ్వాసం అన్నారు. ఆయన మన శరీరాన్ని ఎలా నడిపాడనమాట, తీసుకునే గాలి, విడిచిపెట్టే గాలి, ఈ రెండూ ఉన్నాయి కాబట్టి ఒకదానిని నువ్వు అన్నారు, రెండవ దానిని నేను అన్నారు. ఒకటేమిటి, నీవు, రెండవది నేను. ఒకటి అహం, రెండవది త్వం. ఎప్పుడైతే అహం ఉందో రెండవది నీవు వచ్చిందనమాట. ఈ రెండింటిని ఏకీకృతం చేయడమే శ్రీమద్ గణపతి యొక్క లక్షణం. అటువంటి గణపతిని మూలాధార చక్రం ముందు నిలిపినటువంటి వాడు ఈ పరమేశ్వరుడు. అటువంటి పరమేశ్వరుణ్ణి ఆత్మతత్వంలో గ్రహించడం మానేసి జ్ఞానశూన్యుడైపోయి పశుప్రాయుడై స్త్రీ కాముకుడైపోతాడు ఈ దక్షుడు. అంతేకాదు, చాలా తొందర కాలంలోనే ఈ దక్షుడికి గొర్రె తలకాయ వస్తుంది, మేషముకుండవుగా కాని శపించాట. చాలామంది మనం మేషం అంటే మేక అనుకుంటాం, కాదు, అజ అంటే మేక, మేషము అంటే గొర్రె. ఎవడు గొర్రె, ఎవడైతే నేను అని అనుకుంటాడో, ఇతరులను నీవు అనే భేదభావంతో ఉంటాడో వాడల్లా గొర్రెటండి. అంటే తాను తీసుకునే గాలి శరీరంలో ఎలా పనిచేస్తుందో గ్రహించని వాడల్లా మేషముఖుడే. చూసారా, మనం అందరం గాలి తీసుకుంటున్నాం, ఈ గాలి లోపలికి ఎలా పెడుతోంది, ఇది లోపల ఎలా పనిచేస్తుంది అని దాని మీద దృష్టి పెట్టాలి, శ్వాస మీద దృష్టి పెట్టాలి. ఈ శ్వాస లోపలికి వెళ్ళేటప్పుడు చప్పుళ్ళు చేస్తుంది, కొంతమంది అజ్ఞానులకి ఇది గురక రూపంలో బయటకు వస్తుంది. ఇవన్నీ కూడా శ్వాస మీద నిఘా వేయడం అంటే ఇదే. అది ఎలా పోతుంది, ఎలా లోపల శబ్దం చేస్తుంది, ఆ లోపల ఈ శ్వాస ఎలా మలుపులు తిరుగుతున్నది, ఎన్ని ప్రక్రియలతో పోతుంది, ఇవి తెలుసుకున్నటువంటి వాడు జ్ఞాని. అలా తెలుసుకోకపోతే వాడి ముఖం గొర్రె ముఖం, తెలుసుకుంటే గజముఖుడు అన్నారు, తెలుసుకోకపోతే మేషముఖుడు అన్నారు. అంటే మనం తీసుకునే గాలి ఎలా పెడుతుంది, ఎలా పోతుంది అనే జ్ఞానం కలిగితే వాడు గజముఖుడు, సాక్షాత్తు విఘ్నేశ్వరుడే. తెలియకపోతే మేషముఖుడు, అజ్ఞానంలో పడిపోతావురా అని చెప్పాడనమాట. తొందరలోనే నువ్వు గొర్రె ముఖం కలిగిన వాడివి అవుతావు అని చెప్పించేశాడు. ఎవణ్ణి ఈ శాపమంతా, దక్షుణ్ణి పెట్టేటండి. ఇలా పెట్టి అంతటితో ఆగాడా ఇంకా కోపం నందీశ్వరుడికి. అనయంబున్ తనమాన సంబున అవిద్యన్ ముఖ్యతత్వం బుగాగని గౌరీసు తిరస్కరించిన అసత్కర్మాత్ముని దక్షుణిల్ అనువర్తించిన వారు సంసరణ కర్మారంభులై నిచ్చలు జననం బందుతు తచ్చుతున్ మరల ఓజన్ బుట్టుతున్ ఉండెడున్. నిరంతరము అవిద్య అనేది ముఖ్యతత్వంగా కలిగిన వాళ్ళు అవుతారు. ప్రతి శరీరములోనూ కూడా అవిద్య విద్య అని రెండు మాయలుంటాయి. ఈ కనిపించేదంతా నా వల్లే నడుస్తోంది అనే అజ్ఞానం అవిద్య అన్నారు. కాదు, ఇదంతా కూడా ఆ చరాచరమైన జగత్తులో ఉన్నప్పటికీ నేను అందులో ఒక భాగమే, నేను ఆ తత్వంగా అవ్వగలను అంటే నేను నేనుగానే ఉంటూ కూడా నేను పరబ్రహ్మస్వరూపాన్ని పొందగలను అనే జ్ఞానం కలిగితే అది విద్య అన్నారు. అటువంటి విద్య లేనటువంటి అవిద్యా మాయలో పడిపోయిన వాడు దక్షుడు. ఆ దక్షుణ్ణి అనుసరించినటువంటి మూర్ఖులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా జన్మలో పడతారు, అంటే పుట్టుకుని ఆశ్రయిస్తారు, పుడతారు, పెరుగుతారు, ఇతరుల మీద నెపం వేస్తారు, తింటారు, వాళ్ళని తిడతారు, కొట్టుకుంటారు, ఐశ్వర్యాలు సంపాదిస్తారు, ఈ అజ్ఞానంలో పడిపోతారు, ఇలా అనేక జన్మలు ఎత్తుతూ ఉంటారు, మోక్షం అంత తేలిగ్గా పొందరు. ఈ దక్షుణ్ణి ఆశ్రయించిన ప్రతివాడు జనన మరణ కర్మాది చక్రాల్లో పడి తిరుగుతూ ఉంటారు. అంతేనా, ఈ పరమేశ్వరుని ఎవరు ద్వేషిస్తారో, ఎవడు శివనింద చేస్తాడో అటువంటి వాళ్ళు వేదానికి దూరం అయిపోతారు, మనస్సు వికలమైపోతుంది వాళ్ళకి, కర్మాసక్తులు అవుతారు, ఇది తినచ్చు ఇది తినకూడదనే జ్ఞానం పోతుంది, ఎక్కడ హోటల్ కనబడితే అక్కడికి పోతూ తినేస్తూ ఉంటారు, అడ్డమైన గడ్డి తినడం మొదలు పెడతారు, కనిపించిన ప్రతి చోట తినే పదార్థాలు తింటూ ఉన్న కారణం చేత జ్ఞానం నశిస్తుంది. ఎప్పుడూ కూడా ఆహారంలో నియమం కావాలి, ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే తినేస్తే ఆ చేసిన వాడి యొక్క చేతి లక్షణాలు ఆ తిండికి వస్తాయి, కాబట్టి ఆ తిండి తిన్నవాడికి ఆ లక్షణాలు వస్తాయి, కాబట్టి ఆహార నియమాలు చాలా ముఖ్యమైనవి, అటువంటి లక్షణాలు పోతాయి, భక్ష్యాభక్ష్య విచార శూన్యులవుతారు దక్షుణ్ణి అనుసరించిన వాళ్ళల్లా. శరీరాన్ని పోషించుకోవడం కోసం బతుకుతారు వాళ్ళు. శరీరం తిండి ఎందుకు తింటున్నాం మనం అంటే ఈ శరీరం బతకడం కోసం, బతకడం కోసం కాకుండా తినడం కోసం బతుకుతారు. ఏ వీళ్ళ బతుకంతా తినడమే అనమాట. ఎక్కడ ఏం కనబడితే అక్కడ ఈ పిండి మిల్లు ఆడినట్టుగా ఆడేస్తూ ఉంటారు. ఒక ఆయన కనిపించాడండి, నాతో పాటు ఆయన్ని ప్రయాణం చేసి వెళ్ళాం. ఇహ ఆయన వేరుశనగ ఉండలు వచ్చాయి పప్పు ఉండలు ప్రారంభం, జంతికలు వచ్చాయి ప్రారంభం, ఇంకోటి వచ్చాయి జొన్నపొత్తులు ప్రారంభం, కనబడిన తోడల్లో మిల్లు అనబడి నోరు, ఖాళీ దొరికితే నిద్ర, నిద్ర లేవడం మిల్లు ఆడడం, ఇలాగ నిరంతరం తిండి కోసమే బతుకుతారు. అదిగో అలాగ అవుదురుగాక శివనింద చేసిన వాళ్ళు. విద్య విడిచిపెడతారు, తపస్సులు విడిచిపెడతారు, వ్రతాదులు విడిచిపెడతారు. ఈ కలియుగంలో ఏ వ్రతమైనా నోమైనా సరే స్వార్థం కోసం ఆచరిస్తారు. అంతేనా, ఎవడో తన పొట్ట పోషణం కోసం మీరు చందా ఇవ్వండి అని 116 అడుక్కోవడానికి వెళ్ళిపోతూ ఉంటారు. ఇలా విహరిద్దురుగాక అని నందికేశ్వరుడు మొత్తం భృగువుని ఆ దక్షుణ్ణి అనుసరించిన వాళ్ళందరినీ శపించేశాడు. ఇదంతా విన్నట్టు భృగువు, ఆ భృగు మహర్షి వాడి గొళ్ళు మండింది. అతనికి మొదటి నుంచి దక్షుడంటే ఆసక్తి. అతను సరగ్గా సంధ్యాసమయంలో పుట్టేట, మహర్షుల్లో ఈ భృగువు బ్రహ్మదేవుడు సంధ్యాసమయంలో సృష్టి చేస్తున్నప్పుడు పుట్టేట, ఉచ్ఛాస నిశ్వాసంలోంచి. సంధ్యాసమయంలో పుట్టినటువంటి వాళ్ళకి కోపం ఎక్కువగా ఉంటుంది, ఎవాళ్ళందరికీ కోపమే, ఆ అంటే కోపం, ఊ అంటే కోపం, అటువంటి ఆగ్రహం కలిగిన వాడి అతను. అంచేత అతను ఆగ్రహించి అన్నాడు, పోర్వరి దక్షుడు యొక్క స్నేహితులందరినీ తిట్టేశాడు ఈ నందీశ్వరుడు, కాబట్టి నందీశ్వరుణ్ణి శివభక్తుల్ని నేను చెప్పిస్తున్నాను, ఎవరైతే ఈ శివుడి యొక్క వ్రతాన్ని ఆచరిస్తారో అటువంటి వాళ్ళందరూ కూడా శాస్త్రశూన్యులైపోయి వస్త్రాలు సరైనవి లేక మాసిపోయిన వస్త్రాలతో శుచి శుభ్రతలు లేకుండా తిరుగుదురుగాక. అంతేనా? సకల వర్ణాశ్రమాచార హేతువు లోకములకు మంగళ మార్గమును సనాతనము పూర్వ ఋషి సమ్మతము జనార్దన మూలమును నిత్యమును శుద్ధమును పరంబున ఆర్య పథానుగంబగు వేదమును విప్రగణమున్ నిందిల్చిన కారణమున ఏ శివ దీక్ష ఎందేని మధ్యమ పూజ్యుడై భూతపతి దైవమగుచునుండు. సకల వర్ణ ఆశ్రమాచార హేతువు ఈ లోకముల్లో శుభం కలిగించేటటువంటి వేద మంత్రాలను కూడా నందీశ్వరుడు కోపంలో ద్వేషించాడు. వేదమును ధిక్కరించిన కారణం చేత ఇక మీదట శివుడు రూపాన్ని విడిచిపెట్టి లింగ పూజితుడవుదుడుగాక ఈనాటి నుంచి అని చెప్పిస్తే ఒక్కసారి నందికేశ్వరుడు ఆనందపడి చప్పట్లు కొట్టాట. ఎందుకని? భృగువు మధ్యమ పూజితుడు అవ్వాలని చెప్పించాడు. ఆ శాపం శివుణ్ణి ఒక ఉత్తమమైనటువంటి వాడిగా చేసింది. ఎలాగా? పూర్తిగా రూపం ఉందనుకోండి, అమ్మవారు ఉన్నది ఒక విగ్రహంతో పూజిస్తున్నాం, ఈ విగ్రహం పూజించడాన్ని రూప మార్గము అన్నారు. దీనిని ఇక్కడ ద్వైతం ఉన్నది, ఎదురుగుండా ఒక రూపం, రూపాన్ని అర్చించేవాళ్ళు, ఇది ద్వైతం ఉన్నది. ఇక అస్సలు రూపం లేకుండా మానసిక ధ్యానం చేసేవాడిని యోగి అన్నారు. అక్కడ వాడు ఏ రూపాన్ని పెట్టుకోడు, అంటే రూపానికి అతీతమైనటువంటి ధ్యానంలో వాడున్నాడు. ఎదురుగుండా విగ్రహాన్ని పెట్టిన రూపాన్ని చూస్తున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఇలా రూపానికి అసలు రూపం లేకపోవడానికి మధ్యే మార్గం అట ఇది. చూడండి విచిత్రం, అంటే ఇటు అద్వైత మార్గం, ద్వైత మార్గం, ఈ రెండు మార్గాలకి మధ్యే మార్గం కనుక శివుణ్ణి పూజిస్తే అద్వైతవాదులు పొందేటటువంటి శక్తిని పొందుతారు, ద్వైతాన్ని పొందుతారట. భవా నిన్ మధ్యమ పూజితుండుగా భృగు బ్రహ్మర్షి శాపం వసంగ విశేషంబును సార్థకంబునగుణాఖ్యం వల్చే నీ నిర్గుణ చెవిమత్ పూజకు అర్చకున్నడుమ స్వచ్ఛం వైన మార్గంబుగా. ఇంకా తేలిగ్గా చెబుతున్నాడు, వినండి. సగుణము నిర్గుణము అని ఉపాసన రెండు రకాలు, సగుణము నిర్గుణము. సగుణము అంటే ఓ విష్ణుమూర్తి ఉన్నాడు, ఒక శివుడు ఉన్నాడు, ఒక బ్రహ్మ ఉన్నాడు, ఒక అమ్మవారి విగ్రహం ఉన్నది. అమ్మవారికి నాలుగు చేతులు, కొన్ని తలలు, కొన్ని కాళ్ళు, ఈ రూపం, ఈ చెరుకుగడ, ఈ ఆసనం, ఇవన్నీ ఉన్నాయి అని భావిస్తున్నాం. శివుడు ఉన్నాడు, ఆయనకి శిరస్సు మీద గంగ ఉన్నది, జడలున్నాయి, త్రిశూలం ఉన్నది, విభూతి ఉన్నది, నడుముకి గజ చర్మం ఉన్నది, ఇవన్నీ ఆయన లక్షణాలు. అంటే అక్కడ ఒక కొన్ని గుణములతో కనపడుతున్నాడు. అలాగే విష్ణు ఉన్నాడు, ఈ గరుడు వాహనం ఆయనకి, లక్ష్మి పక్కనున్నది, పట్టు పీతాంబరం, నీలమేఘఛాయ శరీరుడు, శంఖం చక్రం కదా ఇవన్నీ ధరించాడు. అంటే కొన్ని గుణములు ఆయనకి చెప్పాం. ఇలా ఒక రూపం ఉన్నప్పుడు ఆ రూపం ఏంటంటే గుణములే అని అర్థం. విగ్రహం ఉందంటే గుణములున్నాయి. ఇవేమీ లేకుండా భగవంతుడికి అసలు ఇలా మనం అనుకునే గుణములు లేవు. ఆయనకి నాలుగు కాళ్ళు, లేకపోతే 100 చేతులు, 1000 చేతులు, 1000 తలలు, ఇవేమీ లేవు. ఆయన నిరాకారుడు, అసలు ఆకారం లేదు, ఏదో తెలియని ఒక శక్తి స్వరూపుడు ఆయన అని మనసులో ధ్యానం చేయడం నిర్గుణత్వం. అసలు ఆయనకి గుణాలు లేవు. ఇలా కొంతమంది గుణం ఉన్నవాళ్ళని పూజిస్తున్నాం, కొంతమంది ఏ గుణములు లేని నిర్గుణ స్వరూపాన్ని ఆరాధిస్తున్నారు. సగుణమునకు నిర్గుణమునకు కూడా పనికొచ్చేది శివలింగం. రూపం ఉందా అంటే ఒక రూపం ఉంది అక్కడ, లింగం ఆకారం, కానీ అది నిజంగా రూపమా? కాదు. దానికి మనం అనుకునే చేతులు కాళ్ళు ఏమి లేవు కనుక. కాబట్టి సగుణ నిర్గుణములు రెండింటికి మధ్యే మార్గం శివుడు. ఆ రకంగా ఒప్పిందిటి వాడు చెప్పిస్తే, భగవంతుడిని చెప్పించాలనుకుంటే అది లోకానికి ఒక ఉపకారం అయిందిటండి. మన ఇతరులు తిడితే మనకు కూడా ఉపకారం దొరుకుతుంది, పెళ్ళిని లెంపేది కొడతాడు వాడు, అది మనకి మా మిగతా వాళ్ళకి తేడా. భగవంతుణ్ణి నిందించాలనుకుంటే, చెప్పించాలనుకుంటే ఒక గొప్ప అర్చా మార్గం తయారైంది. చూడండి విచిత్రం, అటువంటిది అయ్యింది అని సంతోషించారు. అయితే ఇంతంత శాపాలు పెట్టుకున్నా నందికి ఏమీ జరగలేదు, అలాగే శివుడి యొక్క అనుచరులకి ఏం జరగల, ఇటు భృగువు తత్త పక్క వాళ్ళకి ఏం జరగల. ఎందుకంటే వాళ్ళు తపశ్శక్తి కలిగిన వాళ్ళు, వాళ్ళ తర్వాత వాళ్ళమైన మనకొచ్చి పడ్డాయి కానీ ఇవన్నీ వాళ్ళకి మాత్రం అన్యోన్య భగవద్ అనుగ్రహం కలిగిన కారణం చేత శాపాలు పెట్టుకున్న నాశనం మాత్రం కాలేదట. ఇక భగవంతుడైన పరమేశ్వరుడు ఇక్కడ ఉండకూడదు. ఇక వాదోపవాదాలు పెరుగుతున్నాయి. ఎక్కడైతే అజ్ఞానంతో భగవంతుని యొక్క నింద దొరుకుతుందో అక్కడికి తక్షణం ఉండకూడదు ఎవరైనా మనం కూడా. అంచేత పరమేశ్వరుడు లేచి వెళ్ళిపోయాడు. ఆయనే మాట్లాడలేదు చూడండి, అది విచిత్రం. ఆయన స్వామివారు ఏం మాట్లాడలే, ఆ పక్కన వాళ్ళు వాళ్ళు కొట్టుకున్నారు. కానీ ఎప్పుడైతే ఆయన వెళ్ళాడో ఆయన వెంట నందీశ్వరుడు మొదలైన వాళ్ళు వెళ్ళిపోయారు. ఈ పక్కన దక్షుడు భృగువు కూడా వాళ్ళ దారిని వాళ్ళు వెళ్ళిపోయారు. అటువంటి పరిస్థితుల్లో మహాకోపంతో శివుడి మీద ద్వేషంతో నా అల్లుణ్ణి భ్రష్టుణ్ణి చెయ్యాలనుకున్నట్టు అజ్ఞాని అయినటువంటి దక్షుడు. అందుకని 1000 ఏళ్ల పాటు సర్వ అత్యాశ్చర్యకరమైనటువంటి యజ్ఞం ఒకటి చేశాడు. ఆ యజ్ఞమునకు వాజపేయం అని పేరు. ఆ వాజపేయం ఒకరోజు 2 రోజులు కదటండి, 1000 ఏళ్ళు చేసేటండి. నిజానికి శివుడు లేకుండా యజ్ఞం జరగదు. యజ్ఞంలో ఇంద్రాయ స్వాహ అని ఇంద్రుడిని పిలిచి అతనికి శవనం ఇవ్వాలి, అలాగే వరుణాయ స్వాహ వరుణుడిని ఇవ్వాలి, విష్ణువుని పిలవాలి, శివుణ్ణి పిలవాలి, అందరికీ ఆ హవిస్సునివ్వాలి. కానీ అల్లుడి మీద కోపం కదా ఇప్పుడు, అందుకని అరుద్రం యాగం అహం కరోమి, రుద్రుడు లేనటువంటి యజ్ఞం నేను చేస్తాననుకున్నట్ట. అజ్ఞానంతో ఆ ఇంద్రుడు అందరినీ మొదలైనటువంటి దిక్పాలకుల్ని పిలిచాడు, విష్ణువుని పిలిచాడు, బ్రహ్మని పిలిచాడు, ఒక్క శివుణ్ణి మాత్రం మంత్రములతో ఆహ్వానించకుండా యజ్ఞం చేసేసాడు. అలా 1000 ఏళ్ళు అయిపోయింది. ఆ యజ్ఞం బ్రహ్మాండంగా పూర్తి చేశాడు. శివుడు మాట్లాడగోరుకున్నాడు. తనని పిలవకపోతే ఆయనకు వచ్చిన నష్టం ఏంటి? ఏలూరులో పురాణాలు లేకపోతే మిగతా కార్యక్రమాలు పెట్టుకుని నన్ను పిలవలేదనుకోండి, నాకు వచ్చిన నష్టమే వచ్చే అలాగే ఆయనకి. అంచేత ఆయన కిక్కురు మనకుండా ఊరుకున్నాడు పరమేశ్వరుడు ఒక మూల. ఆ తర్వాత ఇంకా కోపం తీరలా, నా అల్లుడు వచ్చి ఇక్కడ నానా గొడవ చెయ్యాలి, అప్పుడు వాడు అంతు చూడాలనుకున్నాడు పాపం దక్షుడు. ఆయన రాలేదు మాట్లాడలా, అందుకని కోపం తట్టుకోలేక మళ్ళీ బృహస్పతి అని పేరు కలిగిన మరొక యజ్ఞం మొదలుపెట్టాట శివుణ్ణి పిలవకుండా. ఈ యజ్ఞం కూడా భారీ ఎత్తున చెయ్యాలి. మంచి ద్రవ్యాలు ఎక్కడెక్కడ నుంచి పప్పులు ఉప్పులు వచ్చి పడిపోయాయి, ఎక్కడెక్కడ నుంచో ఆవురేతి డబ్బాలు వచ్చి పడిపోతున్నాయి, ఇక ద్రవ్యమే ద్రవ్యం ఎక్కడికెక్కడ వచ్చి పడిపోతున్నాయట. కరమను రక్తి అమ్మకము కనుగొను వేడుక తొంగలింపగా పరమముని ప్రజాపతి సుపర్వ మహర్షి వరుల్ సభార్యులై పరువడి వచ్చి అందరూ శుభస్థితి దీవనలిచ్చి దక్షుచే పొరి పొరి నచ్చటం విహిత పూజలనుందిరి సమ్మదంబునన్. లోకంలో మంచి పేరు వచ్చేసింది అప్పటికే దక్షుడికి. ఇప్పుడు మళ్ళీ అత్యాశ్చర్యకరమైన ఒక దివ్యమైన బృహస్పతి సవనం అనే చేస్తున్నట్ట. ఎంత గొప్ప యజ్ఞం చూడాలి, మంచి వైభవంతో అందమైనటువంటి పందిళ్ళు వేశారట. ఆ పందిళ్ళన్నీ కూడా ఆవు పేడతో నేలభాగా నలికారట, పైనేమో గొప్ప గొప్ప తాటాకులు వేశారట, ముగ్గురు ముత్యాలతో పెట్టారట. ఇక భోజనాలు లెక్కే లేవు, అనుక్షణం వేలాది మంది భోజనాలు చేస్తున్నారట. ఎక్కడ చూసినా ధనము భోజన పదార్థాలు ఇవన్నీ దొల్లిపోతున్నాయట. వైభవం అంటే అదిట అని తెగమెచ్చుకుని ఒకళ్ళకొకళ్ళు చెప్పుకుంటూ ప్రజాపతులు, పరమమునీశ్వరులు, దేవతలు, ఇంకా దేవతల్లో సురులు, సిద్ధులు, సాధ్యులు, కిన్నరులు, పన్నగులు, యక్షులు, గంధర్వులు మొదలైనటువంటి వాళ్ళు అందరూ కూడా ఒకళ్ళకొకళ్ళు చెప్పుకుని ఆ నోట ఈ నోట విని యజ్ఞం చూడడానికి బయలుదేరి వస్తూ ఉన్నారు. ఇలా వచ్చిన వాళ్ళని వచ్చినట్టుగా దక్షుడు భక్తి శ్రద్ధలతో అర్చిస్తున్నట్ట. గావశ్చ ఉదారాద్ బ్రహ్మ పార్శ్వభ్యాంచ వినిర్మమే. బ్రహ్మదేవుడు అత్యాశ్చర్యకరమైన కొన్ని జీవులు సృష్టించాడు, వాటికి నమస్కారం చేస్తే భూలోకం చుట్టూ ప్రదక్షిణం చేసిన పుణ్యం వస్తుంది, వాటినే గోవులు అన్నారు. పరమ పవిత్రములైనవి అటువంటి గోవులను వచ్చిన వాళ్ళకు వచ్చినట్టుగా 100,000 దానం చేయడం మొదలెట్టాట ఆయన. అసలు నాకు లేదు అనే మాట రావడమే తర్వాత దానం చేయడం. అలాగే లేదన్న వాళ్ళకి దానం చేస్తున్నాడు కదా అని ఉన్న ఉన్నవాళ్ళకి చేయడం మానేశాడా? ఉన్నవాళ్ళకు కూడా వాళ్ళ అర్హతలకు తగినట్టుగా గొలుసులు, ఇంకేవో నగలు, లేకపోతే ధాన్యాలు, ఆహార పదార్థాలు ఇవన్నీ ఇచ్చి సంతోషపరుస్తున్నట్ట. మనం ఇంటికి వచ్చిన వాళ్ళకి, సత్యనారాయణ వ్రతానికి పిలిచి వచ్చిన వాళ్ళకి టీలు అందాయా, కాఫీలు అందాయా, ఉప్మాలు అందాయా అని పిలిచినట్లుగా అక్కడ కూడా మీ అందరికీ ఆహారములు అందాయా, టిఫిన్లు అందాయా, కాఫీలు తాగారా, టిఫిన్లు తిన్నారా అని ఆయన కూడా ఆ రోజుల్లో సుస్పష్టంగా వచ్చిన వాళ్ళని వచ్చినట్టుగా గౌరవిస్తూ ఉన్నట్ట. అప్పుడు మళ్ళీ వెళ్ళిపోయే వాళ్ళు ఏం గౌరవం చేశాడండి దక్షుడు, యజ్ఞం చేస్తున్నవాడు హాయ్ వచ్చావా అని పలకరించాడు అని ఆనందపడ్డారట. నిజానికి అది పద్ధతి కాదు. మనం కూడా మనం చేసే పొరపాట్లు ఏంటంటే వ్రతం చేయడమే, కానీ వచ్చిన వాళ్ళు ఏం ప్రజెంటేషన్లు పట్టుకొస్తారు కదా మరి, అందుకని ఏమంటావు వచ్చారా రండి రండి. ఇక్కడ వీడేమో ఓం కేశవాయ స్వాహ అనాలా, అక్కడ వచ్చిన వాడిని స్వాహ అంటున్నాడా? పీటల మీద ఉన్న కాసేపు దైవ పూజ మానేస్తున్నాం మనం. వచ్చిన వాడిని పలకరించి వాడి ఇచ్చిన గిఫ్ట్లు అందుకు నానా గందరగోళం. ఒక్కొక్కడైతే పెళ్లి కొడుకు తాళి కట్టేటప్పుడు కూడా ఆపేసి ఓయ్ వచ్చేసాడు వచ్చేసాడు వచ్చేసాడు, ఏమిటో వాడు వచ్చేది, వాడు వచ్చినవాడు ఎక్కడికి పోతట్ట? ఇక ఈ మధ్యకాలంలో వీడియో పెళ్ళిళ్ళు, తాళి కట్టేసిన వాడు రెండోసారి వీడియో కోసం తాళి కట్టడం, తలంబ్రాలు అయిపోయిన తర్వాత మళ్ళీ తలంబ్రాలు పోయడం, ఓయ్ ఒకటేమిటి ఎన్ని లీలలో ఈ కలికాల మహాత్మం. ఇక కొంతమంది పెళ్ళిళ్ళలో ఎవడికి వాడే సంతకాల పెళ్ళిళ్ళు, వీడికి వీడే పిలిచేసుకోవటం, పూర్వం తల్లిదండ్రులు చక్కగా శుభలేఖలు రాసుకోవటం, పిల్లవడం ఇవన్నీ పోయాయి. కార్డియల్ని ఇన్వైటెడ్ అంటాం. కార్డియల్ని అంటే ఇక్కడ హృదయపూర్వకంగా అని అర్థం, అంతేగాని కార్డియసిని కాదు. ఈ విధంగా పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి, ఇదంతా తతంగా జరుగుతోంది. ఆ రోజుల్లో దీనికి ఆర్జుడు దక్షుడు అనమాట. ఓ పక్కన ఓం వరుణాయ స్వాహ అంటూనే ఉన్నట్ట, ఏమండో వచ్చారా మీరు రండి తినండి, అక్కడికి వెళ్ళి పాయసం చేశారు ఆవు పాలతో, పైగా జీడిపప్పు కిస్మిస్ బాగా ఉన్నాయి తినండి. ఇంకా నయ్యం మీరేం గిఫ్ట్ తెచ్చారని మాత్రం అడగలేదు, అంతవరకు సంతోషించాలి. అంచేత ఈ విధంగా పెళ్ళిళ్ళు సాగుతున్నాయి అని మనం అనుకుంటూ ఉంటే ఆ రోజుల్లో దక్షుడు కూడా ఆర్జుడై అందరినీ పలకరించి అందరికీ ఆహార పదార్థాలు ఇచ్చి సత్కారం చేశాడు, గౌరవించాడు అని సంతోషపడుతూ చెప్పుకుని పెడుతున్నారట. నన్ను భలే గౌరవించాడు, నాకు స్పెషల్గా ఇవ్వో నగలిచ్చాడు, నాణ్యాలు ఇచ్చారని. ఇలా అందరూ పొగుడుకోవడం, పోతూ ఉండడం, వస్తూ ఉండడం, విమానాల మీద ఆకాశంలో వెళుతూ ఉండడం, ఇవన్నీ కైలాస ప్రాంగణంలో ఉన్నటువంటి సతీదేవి చూచింది. అప్పటికి ఆవిడికి పార్వతి పేరు లేదు, ఎంచేతంటే ఆవిడ ఇంకా అప్పటికి పర్వతరాజు కూతురు కాదు, కాబట్టి ఆవిడ సతీ అన్నారు, దక్షుడి కూతురు దాక్షాయణి. ఆవిడ చూచి ఏమిటబ్బా ఓ ట్రాఫిక్ ఎక్కువగా జామ్ అయిపోయింది ఆకాశంలో అని పైకి చూసింది. ఆవిడ చూస్తే విమానాల మీద పెడుతున్న యక్షులు, కిన్నరులు వాళ్ళల్లో చెప్పుకుంటున్న మాటలు, ఎంత భలే చీర ఇచ్చారండి నాకు, ఏమండి ఇలాంటి చీరలు ఎక్కడ దొరుకుతాయా అని ఒక ఆవిడ చూపిస్తూ ఉంటే, అమ్మవారు చాలా పరమ పవిత్రురాలే, అయినప్పటికీ శరీరం ఆద్యం అన్నారండి, శరీరం అటండి. ఇది రావడంతో వ్యామోహాలకి పుట్టినిల్లు అనమాట. ఈ శరీరం వచ్చిందంటే ఈ శరీరాన్ని ఇచ్చిన వాళ్ళ మీదో ఇంకోళ్ళ మీదో వ్యామోహాలు ఉంటాయి. ఈ దాక్షాయణి కూడా పుట్టింటి మీద వ్యామోహాన్ని కలిగిందట. కలిగి ఓహో మా నాన్న యజ్ఞం చేసేది, ఆయన ఇంతమందికి ఇన్ని రకాల చీరలు దానం చేస్తున్నాడా, నాకు తెలియలేదు పైగా ఎన్నో ఏళ్లుగా దొరుకుతున్నాయని చెప్పుకుంటున్నారు అని కుతూహలం పడింది ఆవిడ. అలా కుతూహల పడి చూచింది, ఒక విమానాన్ని ఆపింది. తనరారు నవరత్న తాటంక రోతులు చెక్కుటద్దములతో చెలిమిసేయా మగనీయత పనీయమత పథకద్యుతులం సభాగంబులనావరింప అంచిత చీనీచీనాంబర ప్రభలతో మేఘలాకాంతులు మేలమాట చెంచల సారంగ చారు విలోచన ప్రభలు నల్దిక్కుల ప్రభికొనగా మించువేడుక భర్తృసమేతముగను మానితములైన దివ్య విమానయానలగుచు ఆకాశ పథమున నరుగుతున్న ఖచర గంధర్వ కిన్నరాంగనలజూచి. యజ్ఞంలో పొందినటువంటి పెద్ద పెద్ద అంచు చీరలను నేలకి వెళ్ళాడే అంత పొడుగ్గా వేసుకుని విమానంలో వెడుతున్నటువంటి గంధర్వ స్త్రీలు, కిన్నరకాంతలు, మంచి చంచలమైన లేళ్ల వంటి చూపులు కలిగినటువంటి వాళ్ళని చూచి వాళ్ళని ఆపి, ఎలా జరుగుతోంది యజ్ఞము, అక్కడ ఏమేమి కానుకలు దొరుకుతున్నాయి, ఎలా పదార్థాలు ఉన్నాయి, ఇవన్నీ వివరాలు తెలుసుకుని అక్కడ నుంచి కంగారు కంగారుగా పరమేశ్వరుడి దగ్గరకు వచ్చి అన్నదట సతీదేవి, స్వామి విన్నారా ఈ వార్త, నా తండ్రి నిన్నెంతో ప్రేమగా చూసే దక్ష ప్రజాపతి బృహస్పతి అనే యజ్ఞం చేస్తున్నట్ట. ఈ యజ్ఞానికి సమస్త లోకాల వాళ్ళు ఆహూతులై వెడుతున్నారు. మనకి ఎందువల్ల పొరపాటున ఆహ్వాన పత్రం మిస్ అయిపోయింది. ఆ రోజుల్లో పోస్టల్ డిపార్ట్మెంట్ ఒకటి ఉండేది. ఆ రోజుల్లో కిన్నరులు అని ఒక జాతి వాళ్ళు ఉండేవారట. ఇవాళ మన పోస్ట్ మ్యాన్ పని వాళ్ళు చేసేవారు. ఎక్కడికైనా విమానం ఇచ్చి పంపేవారు ఆహ్వానాన్ని. ఆ కిన్నరులు ఏదో పొరపాటున ఇక్కడికి రావడం మర్చిపోయి ఉంటారు, లేదా కైలాసానికి రావడానికి వాళ్ళకి శక్తి చాలకపోయి ఉండొచ్చు. కాబట్టి మా తండ్రి పంపిన ఆహ్వానం ఇక్కడికి అందలేదు. మనకి మనం కూడా పెడదాం, దేవా ఆ యజ్ఞానికి వెళ్ళి మనం కళ్ళారా చూద్దాం. యజ్ఞం అంటే అసలు మీరు లేకపోతే ఎలా పూర్తి అవుతుంది చెప్పండి. మా నాన్న నేను లేక ఎంత బెంగ పెట్టుకున్నాడో ఎప్పటికో, మనం ఎందుకు రాలేదో తెలియక అల్లుడు అలిగాడేమో అని పాపం ఆయన బాధపడుతూ ఉంటాడు. కాబట్టి ఆ యజ్ఞం చూడటానికి వెడదాం. పైగా నేను ఊరికే అడగడంలా ఆ యజ్ఞం చూడటానికి నా అక్కలందరూ వస్తారు. వచ్చినప్పుడు ఏది చెల్లెలు అని అడుగుతారు మా నాన్నని. అప్పుడు ఆయన ఎంత బాధపడతాడు, వాళ్ళు ఎంత బాధపడతారు, వాళ్ళందరూ తమ భర్తలతో యజ్ఞానికి వస్తే నేను ఒక్కదాన్ని మీరు లేకుండా ఎలాగా అని చేత మీరు కూడా నాతో రండి కలిసి వెడదాం. పుట్టింటికి వెళ్ళేటప్పుడు పిలవకపోయినా వెళ్ళాలి కుమార్తె అని సామెత ఉన్నది. అటువంటిప్పుడు యజ్ఞం జరుగుతున్నప్పుడు ఊరికే వెడుతున్నామో మనం యజ్ఞానికి వెడుతున్నాం కనుక ఆహ్వానం లేకపోయినప్పటికీ వెళ్ళవచ్చు. కాబట్టి నాతో దయచేసి రండి, చూడాలని కోరికగా ఉన్నది. మా నాన్న ఇచ్చే నగలు పట్టు చీరలు ధరించాలనేటటువంటి వేడక కుజన వినాశ అవి ధరించాలనే కోరిక పుట్టిందయ్యా పరమేశ్వర దుష్ట సంహార. నాతో స్నేహం నీకు ఎక్కువ, నేనేం కోరినా తీరుస్తావు. భర్త భార్య కోరికలన్నీ తీర్చాలి అని శాస్త్రం చెబుతోంది. అంచేత నా మాట విను, ఓ వ్యోమకేశ ఓ గగనకేశ అని ప్రార్థన చేస్తే ఆయన నవ్వాడు. ఓ సతీ, ప్రస్తుతం నీ శరీరం త్రిగుణాత్మకం అయ్యింది. సప్త రజస్తమో గుణాలతో నీ శరీరం నిర్మితమయ్యింది. నీ శరీరము సంస్పర్శ చేత పవిత్రం కాలేదు. ఇంకా నా దగ్గరకు వచ్చినా నువ్వు శరీరాన్ని ధరించే వాళ్ళకుండే దోషాలను విడిచిపెట్టలేదు. ఇవి మనుష్య జాతికి ఉండవలసిన లక్షణాలు నీకు ఇంకా ఉన్నాయి, దేవతలకు ఉండవలసిన లక్షణాలు నీకున్నాయి. వీళ్ళందరికన్నా అతీతమైనటువంటి దానివి నువ్వు. అలా అతీత అయిన నువ్వు కూడా తండ్రి పుట్టిల్లు అనే ప్రేమతో వ్యామోహంలో ఉన్నావు. జన్మభూమిని చూడాలనుకుంటున్నావు. నా మాట విను, ఎక్కడికి ఆహ్వానం లేకుండా వెళ్ళకూడదు. అందున పుట్టింటికి అసలు వెళ్ళరాదు. వీటన్నిటికీ మించి నీ తండ్రి నా మీద మాత్సర్యం వహించి ఉన్నాడు. ఒకప్పుడు నేను అతను వచ్చినప్పుడు లేవలేదు అనుకున్నాడు. నేను ముల్లోకాలకి అధిపతి నేను పరమేశ్వరుని అనే జ్ఞానం అతనికి లేకపోయింది. కాబట్టి నా మాట విను, పిలవకపోయినా వెళ్ళొచ్చు అని శాస్త్రం ఉన్నది. అయినప్పటికీ ప్రస్తుతం ఉన్న పరిస్థితి అందుకు అనుకూలం కాదు. అంతేనా, నాకెందుకో మనస్సు శంకిస్తున్నది కీడు, నువ్వు అక్కడికి వెళితే నీకు ప్రమాదం ఉన్నది అని. నా మాట విను అని ఎన్ని చెప్పినప్పటికీ కూడా ఆమె అన్నదట, నిరహంకార నిరస్త దోష సుజనా నింద్యోల్ల సత్కీర్తి కొందరు కామిల్చి. స్వామి, నువ్వు అహంకారం లేనివాడివి, మిగతా వాళ్ళకి మళ్ళీ అహంకారం నీకు లేదు, దోషములు లేవు నీలో, ఎవరి దోషాలైనా తొలగిస్తావు. సుజనులు నిన్ను కీర్తిస్తారు, దుర్జనులు నిన్ను నిందిస్తారు. నిందించారని ద్వేషము, పొగిడారని వాళ్ళ మీద ప్రేమ చూపించవు. వీళ్ళు పొగిడారని వీళ్ళ మీద ప్రేమ ఉండదు, వాళ్ళు నిందించారని ద్వేషము ఉండదు. రాగద్వేషాలకు అతీతుడవు. అటువంటి నువ్వు, నిన్ను పిలవలేదు కదా, లేక నువ్వు ఆ రోజు లేవలేకపోయిన కారణం చేత దక్షుడికి కోపం వచ్చింది, ఇలాంటివి మనసులో పెట్టుకోవచ్చా? ఎవరేమనుకున్నా లెక్క చేయను. నువ్వు మామగారి మీద ద్వేషం వహిస్తావా? నా మాట విను తండ్రి, నువ్వు నాతో పాటు దయచి. అసలు అతనికి ప్రత్యుత్థాన అభివందనములు చెయ్యక్కర్లా. దక్షుడు కూడా తెలియక నా తండ్రి ఏదో తాత్కాలిక కోపం వహించాడు, ఇప్పుడు నీ మీద ఆ కోపం పోయి ఉంటుంది అని ఎంతో నచ్చ చెప్పిందట. స్వామి, త్వం నిత్య పరిపూర్ణోహం. నేను నిన్ను ఏమని భావిస్తున్నానంటే నిత్య పరిపూర్ణుడవి అని భావిస్తున్నాను, జ్ఞానివి అనుకుంటున్నాను, శుభములకు అశుభాలకి మూలకర్తవి అని నిన్ను నేను మనసులో తలుస్తున్నాను. అటువంటి నిన్ను నేను ప్రార్థిస్తే నా కోరిక తీర్చవా అని చెబితే ఈయన మరల్చలేము ఈమె బుద్ధి అనుకున్నాడు, మాట్లాడకుండా ఊరుకున్నాడు. ఒక్కొక్కప్పుడు మనం నచ్చ చెప్పడానికి వీలు లేనప్పుడు మాట్లాడు ఊరుకోవడమే న్యాయం. అందుకని మాట్లాడకుండా తపోనిష్టలో గడిపోయాట. అప్పుడు ఆవిడ చూచింది భర్త అనుమతి ఇవ్వడం లేదు రావడంలా. అందుకని కాసేపు వలవల ఏడ్చేసింది. కళ్ళ వెంబడి విపరీతంగా బాష్పజలం వచ్చిందట. కాసేపు బయటకు వచ్చింది. భర్తని కాదని వెళ్ళడానికి మనస్కరించక మళ్ళీ వెనక్కి వచ్చింది. లోపలికి వస్తుంది, బయటకు వస్తుంది కైలాసం నుంచి. అత్యంత రోష శోకాలు బయటకు వచ్చాయి. పుట్టింటి మీద వ్యామోహం, భర్త మీద ఉండేటటువంటి ప్రేమ కంటే పెరిగిపోయింది, కుపితాత్మ అయ్యింది. చీ, ఈ మాత్రం నేను నా కోరిక తీర్చుకోలేనా, పుట్టింటికి వెళ్ళాలంటే నేను వెళ్ళడానికి నాకు అర్హత లేదా అనుకున్నది. చివరికి ఇలా ఆలోచించి దక్షుడి మీద ఉండే ప్రేమ ఎక్కువైపోయి శీఘ్రంగా బయటకు వచ్చేసి కాలు నడకన వెళ్ళిపోవడానికి సిద్ధపడిందట. మాని చన్నుచుండమణి మన్మదాది సహస్ర సంఖ్యాత రుద్రానుచరులు. ఒంటరిగా వెళ్ళిపోతుంది అమ్మవారు. అయ్యయ్యో, సతీదేవి భర్తని విడిచిపెట్టి కాలినడకన తండ్రి దగ్గరికి వెడుతోంది, ఈవిడ కాలినడకన వెడుతుంటే మేము సహించి ఊరుకోగలమా అని మణిమంతుడు అని పేరు కలిగినటువంటి శివుని యొక్క గణములలో ప్రమదగణాల్లో ముఖ్యుడైన ఒక ఆయన పరుగు పరుగును వచ్చేశాడు. నందీశ్వరుని తీసుకొచ్చారు. ఆ నందీశ్వరుడి మీద అమ్మవారిని కూర్చోబెట్టారు. అమ్మా, నువ్వు నడిచెడితే మేము ఊరుకుంటామా, ఇదిగో మేము వచ్చాము సేవకులం అని మణిమంతుడు, మణిభద్రుడు, మాహిషుడు మొదలైన వాళ్ళు ముందు వెనక ఇరువేపులా నిలబడ్డారు. నందీశ్వరుణ్ణి తోలుకుంటూ వెళ్ళారట. అలా వెడుతూ ఉంటే ఎండ అమ్మవారు ఎక్కడ కందిపోతుందో అని కొంతమంది గొడుగు పెట్టారట. సతీదేవి కొంతమంది వింజామరలు విసిరారట. కొంతమంది అమ్మవారికి పాదాల పసుపులవి పూయించారట, ముత్తైదువులను వెంట పెట్టుకొచ్చి. మరి కొంతమంది కుంకుమలు ఇచ్చారట, నగలు కొంతమంది ఇచ్చారట, సుగంధ ద్రవ్యాలు పెర్ఫ్యూమ్స్ చల్లడం మొదలు పెట్టారట అమ్మవారి మీద కొంతమంది. ఘనసార కస్తూరిక చందనాది వస్తువులు కొంచునేగి ఈ సుగంధ ద్రవ్యాలతో కూడా వెళ్ళారు. మరి కొంతమంది కొమ్ము బూరాలతో కుణకుణాయి అని ఊదడం మొదలు పెట్టారు. మరి కొంతమంది మద్దెలను వాయించారు. కొంతమంది అమ్మవారికి సంతోషం కలిగేలాగా నాదాలు వినిపించడం మొదలు పెట్టారు. గీతములు కొంతమంది పాడుతున్నారు. ఇలా మొత్తం మీద హడావిడి చేసుకుంటూ యజ్ఞభూమికి బయలుదేరి వెళ్ళారట. అలా వెడుతూ ఉంటే దారి పొడుగుత అపశకునాలే కనపడుతున్నాయి వాళ్ళందరికీ కూడా. కొంత ఒక ఆయన ఇంట్లోంచి బయటకు వచ్చాడు తెల్లారుజామున 4 గంటలకి. చక్కగా బయలుదేరి బయలుదేరి ఏలూరు కోర్టుకి రావాలి, జిల్లా కోర్టుకి. గణపురంలో బస్సు ఎక్కి బయలుదేరాలి ఇక్కడికి. 60 కిలోమీటర్లు కదా, ఇప్పటికంటే 20-30-20 ఏళ్ల క్రితం అంటే కొంచెం రావాలంటే కొంచెం కష్టం, ప్రయాణాలు కష్టం. అందుకని ఫస్ట్ బస్సుకి ఎక్కేద్దాం. తీరా కోర్టు దగ్గరికి కనుక వెళ్ళకపోతే ఆ కోర్టులో జడ్జి గారు ఏమంటారు ఏమిటో, అక్షంతలు వేస్తారో ఫైన్ వేస్తారో అని బయలుదేరి పాపం కంగారు పడిపోతాం. 4 గంటలకి ఫస్ట్ బస్సు, అందుకని ఇంట్లోంచి బయటకు అడుగు పెట్టాడు ఆ బస్సు ఎక్కుదామని. ఇంతలో ఎదురుగుండా ఇంటి ఆయన పెంచుకుంటున్న పిల్లి అప్పుడే లేచి నిద్రట్లోంచి మ్యావ్ అని, పైగా నల్లగా ఉందిట ఆ పిల్లి, ఎదురుగుండా వచ్చిందిట. ఆ కుడివైపు నుంచి వచ్చింది పైగా. ఈయనకి అసలే సెంటిమెంట్లు చాలా పీకులాట లాగులాట. అందుకని బెంగ భయ వేసి ఇంట్లోకి వచ్చి దిక్కుమాల పిల్లి, దిక్కుమాల పిల్లని కాళ్ళు కడుక్కుని కాసేపు కూర్చుని ఏమండి మళ్ళీ లోపలికి ఎందుకు వచ్చారంటే నీ దుంపదే కానీ కోపగించి భార్య మీద పైగా కూర్చున్నాడు. కాసేపు మళ్ళీ 2 అడుగులు కాసేపు బయట పోయా వేసేట. కాసేపు పోయాక మళ్ళీ అదే పిల్లి మ్యావ్ అని ఎదురొచ్చింది. ఒక ఆయన నన్ను అడిగాడు, ఏమండి కుక్క ఎదురొచ్చిందండి నాకు, కుడివైపు నుంచి పెడితే మంచిదా ఎడమ వైపు నుంచి పెడితే మంచిదా అని. కుడైనా ఎడమైనా పర్వాలేదు, కరవకుండా పెడితే మంచి చెప్పునండి ఆయన అన్నాను. అలాగా సరే మళ్ళీ పిల్లి వచ్చిందని తిట్టుకుని మళ్ళీ లోపలికి వెళ్ళాడు. మళ్ళీ వేడి వస్తే మళ్ళీ ఎదురు వస్తుంది. చచ్చ ఇవాళ ఇలా ఉంది, అస్తమాటు లోపలికి వెళ్తే ఆ ఫస్ట్ బస్సు కాస్త పోతుంది, అది కానీ పోయిందంటే లేనిపోని గొడవ, జడ్జి గారి చేత ఏం మాట వస్తుందో అని చెప్పేసి అలాగే తిట్టుకుంటూ బయలుదేరి బస్సు ఎక్కాట. ఆ రోజున బస్సు 10 కిలోమీటర్లు పోయిన తర్వాత ఆ వేడిలో చెట్టు గుద్దేసి పక్కనే బోదిలో పడిపోయిందిట. కాలికి కంటికి కాస్త దెబ్బలు తగిలాయి. అందులో ఉన్న వాళ్ళందరికీ చావు దెబ్బలు తగలలేదు కానీ ఏమో మాదిరి దెబ్బ తగిలాయి. ఇదంతా పిల్లి చక్కుని మేము తిట్టుకుంటూ అక్కడి నుంచి ఇంకే బస్సు దొరక్క కాలినడకన నానాయాతన పడి మళ్ళీ కొంత దూరం పోయి ఒక లారీ పుచ్చుకుని అతి కష్టమే సాయంకాలం 4 అవుతుండగా కోర్టుకు వచ్చి పడ్డాడు. ఆ రోజున ఈయన గారిని కోర్టు జడ్జి గారు తెగ తిట్టి, ఇప్పటికల్లే కాదు అప్పటి వాడికి ఆ తిట్టి ఊరుకునేవారు, తిట్టి ఏదో 100 రూపాయలు ఫైన్ వేశారట. ఆ 100 రూపాయలు అక్కడ జరిమానా చెల్లించుకుని చచ్చే ఇవాళ కోర్టు పని పాడైపోయింది, ఫైన్ అయింది, నానా గందరగోళం అయిందని మళ్ళీ బాధపడుతూ ఈయన గారు తిరుగు ప్రయాణం అయి వచ్చాట. తిండి లేదు తెప్పలేదు పైగా. తిరిగి ఇంటికి వచ్చి 8 అయింది ఇంటికి వచ్చేసరికి ఆ ఎదురుగుండా ఇంటి ఆయన తెగ తిట్టేద్దాం పిల్లిని పెంచుతున్నాం అని చెప్పేసి కోపంతో ఆయన ఇంటికి వెళ్ళాడు. ఇంతలో ఎదురుగుండా ఇంటి ఆయన ఎదురుగుండా వచ్చాట. ఈయనకి వచ్చి బాధపడుతూ, అయ్యా మా పిల్లి లేచి లేవగానే ఏ దిక్కుమాలాడు మొహం చూసిందో కానండి, బండి కింద పడి చచ్చిపోయిందండి అన్నాక. ఈయన గారు 2 చేతులతో నోరు మూసుకుని ఇంటికి వెళ్ళిపోయాడు. ఎంచేదంటే అది లేచి లేవగానే ఈయన మొహమే చూసింది. ఆ పిల్లి ఎదురొస్తే తనకి కాలికి దెబ్బ మాత్రమే తగిలింది, వందే పోయింది, దానికి పొందే పోయింది ఏకంగా. అందుకని ఆనాటి నుంచి కిక్కురు మండలం లేదట. అంచేత ఎవరికి ఎవరు శకునమో తెలియదు కానీ మొత్తం మీద అమ్మవారు కూడా యాగానికి వెడుతూ ఉంటే ఎదురుగుండా ఒకే పెద్ద పెద్ద మోరలెత్తి నక్కలు కుయ్యడం మొదలుపెట్టాయి. అమ్మవారికి ఎడమ వైపున ఉండేటటువంటి, సాధారణంగా ఆడవాళ్ళకి ఎడమ మగవాళ్ళకి కుడి ఎదిరితే శుభమన్నారు, ఈవిడికి ఎడమవైపు అదరడం అని కుడివైపు అదరడం మొదలుపెట్టాయట. కళ్ళు చేతులు అశుభాలు ఇవన్నీ తలుచుకుని ఏం జరుగుతుందో ఏమిటో, మా నాన్న ఎలా ఉన్నాడో ఎంతసేపు ఈవిడికి ఆ తండ్రి మీద, అందుకని మా తండ్రి ఆ దక్ష ప్రజాపతి క్షేమంగా ఉన్నాడా లేదా, ఆయన కుశలంగా ఉండాలి బాబోయ్ అనుకుంటూ అనుకుంటూ వెళ్ళిందిట. తీరా వెడితే ఆయన దర్జాగా గుమ్మటల్లా బాగానే ఉన్నాడు. యజ్ఞలు కార్యక్రమాలు బాగా సాగుతున్నాయట. మనమునము అదమందుచునుమా తరుణి మణిగాల్చే దారు మృత్కనక కుశాజినాయ సన్నికాయ వినిర్మిత పాత్ర సీమమున్ అనుపమ వేద ఘోష సుమహత్వ సుబంధన కర్మ భూమము ముని విబుధాభిరామము సముజ్జల గోమము యాగధామము. ఆనందంగా మా నాన్న బాగానే ఉన్నాడు అనుకుంటూ సతీదేవి చూచింది యజ్ఞశాల. అబ్బా, ఓ పక్కన పవిత్రమైన దర్భలు కుశలు, మరో పక్కన జింక చర్మాలు పరుచుకుని వాటి మీద కూర్చున్న మహాజ్ఞానులైనటువంటి ఋషులు, ఆ ఋషులు నిరంతరం ఉచ్చరిస్తున్న వేదమంత్రముల ఘోష, ఓ పక్కన పాత్రల్లో ఆవు నెయ్యి, మరో పక్కన సురుక్కు సువలు, తర్వాత యోపస్తంభము, ఆ పెరుగు మొదలైనటువంటివి, అక్షతలు, లాజలు, పేలాలు, కుడుములు, వీటన్నిటితో ఉన్నటువంటిది హోమధూమంతో పవిత్రమైనటువంటిది, గుబాళింపు సువాసనలతో ఉన్నటువంటిది, ఓ పక్కన తీర్చి కూర్చుని ఉన్న ముత్తైదువులకు ఆటపట్టైనది, మరో పక్కన దేవతలు మొదలైన వాళ్ళు ఆసనాల్లో తీరు కూర్చుని ఉన్నటువంటిది పవిత్రమైన యాగశాల చూచి ఆనందపడుతూ లోపలికెళ్ళింది. ఆ తర్వాత కార్యక్రమం రేపు చెప్పుకుందాం, ఎందుకంటే ఇప్పటికే బాగా ఆలస్యమయ్యింది. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహిం మహిషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం.